ప్రియమైన ఆత్మబంధువులారా, ఈరోజు పూర్ణిమ. వేదవ్యాసుడు యొక్క అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. వేదవ్యాసుడు అంటే విష్ణు యొక్క అంశే, మహావిష్ణువు యొక్క అంశ. కానీ తేడా ఉంటుంది, ఆయనకి నాలుగు చేతులు ఉన్నాయి, ఇంకా రెండు చేతులు ఉన్నాయి. మన భారతీయ సంస్కృతి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు ముసలి వాళ్ళని మనం మర్చిపోకూడదు. ఒకడు వాల్మీకి, రెండు వ్యాసుడు. ఇద్దరు ముసలి వాళ్ళని మనం గౌరవించుకోవాలి. మొదటి కావ్యం రామాయణం. వివేక చూడమని ఉందనుకోండి, కేవలం మోక్షం గురించే చెబుతారు ఆచార్య స్వాములు. కావ్యము అలా కాదు, ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్నీ చెబుతారు కావ్యంలో. మొదటి కావ్యం రామాయణం. వేదముల యొక్క సారమంతా రామాయణం అయితే, వేదములో ప్రతిపాదించబడినటువంటి పురుషుడు రాముడని పెద్దలు చెప్తారు, తెలుసున్నవారు చెప్తారు. రామ, దానికి రమణ మహర్షి గారు నిర్వచనం ఏమని చెప్పారంటే, రా అంటే సత్యం, మా అంటే మనస్సు. ఈ రామనామ ఫలం ఏమిటంటే, ఈ మనస్సును తీసుకెళ్లి సత్యంలో ఐక్యపరచటమే రామనామ ఫలం. రాముడు అంటే వ్యవహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యం. ఆ పారమార్థిక సత్యంలో మన మనస్సు ఐక్యం కావాలి, అదే రామనామ ఫలం. అయితే ఏదో పుణ్యం వస్తుందని చెబితేనే కానీ మనం చెయ్యం కాబట్టి పుణ్యం కూడా వస్తుందని చెప్పారు. మన మనస్సు ఆత్మలో ఐక్యం కాకపోయినా కనీసం పుణ్యమైనా వస్తుంది. ఆ రామనామం శ్రద్ధగా చేస్తుంటే అదే సాధన, అదే గమ్యంగా పెట్టుకుని చాలా ప్రీతిగా కనుక చేస్తే మన మనస్సు చైతన్యంలో అంటే సత్యంలో చావులేని స్థితిలో చైతన్యంలో చేతనలో బ్రహ్మములో ఐక్యం అవుతుంది మనస్సు, అదే రామనామ ఫలం. ఈ పూర్ణిమకి అంటే వ్యాసవ్యాసుడు శరీరం తీసుకున్నటువంటి ఈ రోజున అంకితం చేశారు గురు పూర్ణిమగా. గురువు అంటే ఏమిటి? గురు, గురు. గు అంటే చీకటి, రు అంటే దాన్ని పోగొట్టేవాడు. గురు దాని ఇంగ్లీష్లో చెప్పాలంటే రిమూవర్ ఆఫ్ డార్క్నెస్, అంటే చీకటిని పోగొట్టేవాడు గురువు అని. గురు పూర్ణిమ రోజున భారతీయుల సంప్రదాయం ఏంటంటే, ఎవరు గురువును వారు ఆరాధించుకోవటం భారతీయుల సాంప్రదాయం. మన భారతీయులు ఉంటే తాత్కాలిక ప్రయోజనాలు ఆశిస్తాం మనం. తాత్కాలిక ప్రయోజనాలు ఆశించటం వల్ల గోలు విడిచిపెట్టేస్తున్నాం. టీచర్స్లో రెండు రకాలు ఉంటారు, సెక్యులర్ టీచర్స్, స్పిరిచువల్ టీచర్స్. మనకు హై స్కూల్లో కాలేజీలో చెప్పే నేషనల్ ఏమంటారు, సెక్యులర్ టీచర్స్. రాముడు, కృష్ణుడు, వ్యాసుడు, వాల్మీకి, రామకృష్ణ పరమహంస, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వీళ్ళందరూ స్పిరిచువల్ టీచర్స్. అంటే గురువు యొక్క ప్రాముఖ్యత చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. గురువు, దేవుడు, ఆత్మ మూడు ఒకటే అన్నారు మన శాస్త్రం. గురువు అన్నా, ఆత్మ అన్నా, దేవుడన్నా, పరమేశ్వరుడన్నా ఒకటే. మూడు పర్యాయ పదాలు కానీ మూడు ఒకటే. ఒకే వస్తువుకి మూడు పేర్లు. ఆ వస్తువునే మనం గురువు అంటున్నాం బ్రహ్మమని, ఆ వస్తువునే మనం ఈశ్వరుడు అంటున్నాం, ఆ వస్తువునే ఆత్మ అంటున్నాం. మూడు పర్యాయ పదములు. అందుచేత ఈ వ్యాస పూర్ణిమని మన భారతీయులందరూ కూడా ఎవరి గురువుని ఆరాధించుకోవడానికి అది పూర్వాంచి మనకు వస్తున్నటువంటి సాంప్రదాయం. అయితే మనకు మొదటి గురు ఎవరు? మొదటి గురు ఎవరంటే మన అమ్మ మొదటి గురు. గురువు అంటే ఏంటి? విద్యను నేర్పేవాడు గురువు. అంటే లోపల విద్యను నేర్పి జ్ఞానాన్ని బోధించి, విద్యను బోధించి ఆ చీకటిని తొలగించేవాడు గురువు కదా. మనకు మొట్టమొదటి విద్యను బోధించింది ఎవరు? మనకు అన్నం తింటాం చేత కాదు, నడవటం చేత కాదు, మాట్లాడటం చేత కాదు. మాటలు నేర్పింది మన అమ్మ, నడవటం చేత కాదు. మనకి మన తల్లి కడుపులోంచి బయటకు రాగానే నడిచేసాము, ఎలా నడవాలో నేర్పింది తల్లి. పైగా మనం మనం పడిపోతామంటే పట్టుకుంటూ ఉంటుంది, నడక కూడా తల్లి నేర్పుతుంది. అన్నం తింటాం కూడా మనకు చేత కాదు, అమ్మ చెల్తాను ఎవరు నేర్పారు? తల్లే నేర్పింది మనకి. కానీ మనం అందరం చేసే పొరపాటు ఏంటంటే అందరం తల్లిని మర్చిపోయాం. కృష్ణుడు భగవద్గీతలో భగవంతుడు ఏమని చెప్పారంటే, మీరు జాగ్రత్త అవస్థలో మీ శరీరంతో కలిసి ఉంటున్నారు, మీ మనస్సుతో కలిసి ఉంటున్నారు, మీ ఇంద్రియాలతో కలిసి ఉంటున్నారు. గాఢ నిద్రలో మీరు బాగా శరీరంతో మీరు కలిసిలేరు, మనస్సుతోటి కలిసిలేరు, ఇంద్రియాలతోటి కలిసిలేరు. కానీ మీరు ఉన్నారు, చేతనగా ఉన్నారు, చైతన్యంగా ఉన్నారు. అది ఎవరనుకుంటున్నారు? అది నాది ఊరికే అన్నాడు పరమాత్మ. అది ఎవరు అనుకుంటున్నారేమో, మీరు శుభ్రంగా అణిగిపోయిన తర్వాత, మన పొగరబూతనం అంతా అణిగిపోయిన తర్వాత, మన శరీరం అణిగిపోయిన తర్వాత, మన ఇంద్రియాలు అణిగిపోయిన తర్వాత, మన మనస్సు అణిగిపోయిన తర్వాత, అన్నీ అణిగిపోయిన తర్వాత, గాఢ నిద్రలో మీరు చేతనగా ఉన్నారు కదా, ఆ చేతన ఎవరో అనుకుంటున్నారేమో, అది నా విభూతి, నా ఐశ్వర్యము. అది ఎవరో అనుకుంటున్నారేమో, నా ఐశ్వర్యమే అన్నాడు పరమేశ్వరుడు. అంచేత ఆ గాఢ నిద్రలో అన్ని అణిగిపోయిన తర్వాత ఉన్న చేతనని మన విశేష ప్రయత్నం చేసి విశేషంగా కృషి చేసి ఆ జాగ్రత్త అవస్థలో మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది ఆధ్యాత్మిక గురువు మనకు నేర్పుతాడు. అది వాడు స్పిరిచువల్ టీచర్. మనం పురాణాల్లో రాక్షసుల గురించి, దేవతల గురించి చదువుకుంటున్నాం. పురాణాల్లోని రాక్షసులు, పురాణాల్లోని దేవతలు ఇప్పుడు లేరు అనుకోవద్దు మీరు. మనకేదైనా చెడు తలంపులు వస్తాయనుకోండి, అవన్నీ రాక్షసులు. మనకేమైనా మంచి తలంపులు వస్తాయనుకోండి, అవన్నీ దేవతలు. ఆ చెడు తలంపులు నెమ్మదిగా స్లోగా స్టడీగా తగ్గించి ఈ మంచి తలంపులని అంటే దేవతలు అనిపించేవాడు గురువు. చెడు తలంపులను తగ్గిస్తూ ఉంటారు, మంచి తలంపుల్ని పెంచుతూ ఉంటాడు. మంచి తలంపు కూడా పారమార్థిక సత్యం కాదు. అయితే మంచి తలంపులు నీ హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించడానికి సహకరిస్తాయి. మంచి తలంపు గమ్యం కాదు, అది డెస్టినేషన్ కాదు, అది గోల్ కాదు. కానీ హృదయంలో ఉన్న వస్తువును తెలుసుకోవడానికి నీకు సహకారములు అందిస్తాయి మంచి తలంపులు. నోబుల్ థాట్స్, గుడ్ థాట్స్. కొంతమంది మనసులో చాలా కాఠినీయంగా ఉంటారు, రఫ్గా ఉంటుంది. కొంతమంది మనసు కఠినంగా ఉంటారు, కొంతమంది మనసు స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అంచేత మన మనసులో ఉన్నటువంటి ఆ దొరికితనాన్ని, ఆ తెలుసుతనాన్ని తగ్గించేసి మన మనస్సుకి పవిత్రత పట్టించి, మన మనస్సుకి ఏకాగ్రత పట్టించి, మన మనస్సుకి సున్నితత్వం పట్టించి, మన మనస్సుకి సూక్ష్మతత్వం తీసుకొచ్చి, అలా తీసుకొచ్చి బయటికి విజృంభిస్తున్నటువంటి మనస్సుని పరమాత్మ ఎదుటికి పంపేవాడే, గెంటేవాడే గురువు. మీరందరూ తొందర పడక్కల మీకు అందరికీ ఆత్మజ్ఞానం కలుగుతుంది. మీరందరూ ఆత్మసింహాసనం మీద కూర్చోవచ్చు. మీరందరూ వైకుంఠానికి వెళితే ఏ సుఖం వస్తుంది అనుకుంటున్నారు, కైలాసానికి వెళితే ఏ సుఖం వస్తుంది అనుకుంటున్నారు, ఈ శరీరంలో ఉండగానే, ఈ లోకంలో ఉండగానే ఆ సుఖాన్ని, ఆ శాంతిని అనుభవించవచ్చు. ఏం తొందర పడక్కల మీకు మాకు రాదని ఎవరు అనుకోవద్దు. అందరికీ వస్తుంది, జ్ఞానానికి అందరూ వారసులు. చాగరాజు ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేప్పుడు తెర వేసేసారు. పోదారం వెంకటేశ్వర చాగరాజు అడిగాడు, కొంచెం తెర తీయండి, దర్శనం చేసుకెళ్ళిపోతాను. నేను తెర తీయను, తెర ఒకసారి వేస్తే మళ్ళీ తీయమన్నారు పోదారులు అర్చకులు. ఓ స్వామి, నేను చూడటానికి ఎంతో దూరానికి వచ్చాను, తెర తీయగలరాదని ఒక పాట పాడితే తెర దానంతా అదే తప్పుకుంది వాడు చేగరాదు. మనకి లోపల చైతన్యం తెలియకపోయినా, ఆత్మ తెలియకపోయినా మన మనస్సు మనకు తెలుస్తాం. మన మనస్సులో ఇష్టం తెలుస్తుంది, మన మనస్సులో అయిష్టం తెలుస్తుంది, మన మనస్సులో ఏదైనా కోపం వస్తే తెలుస్తుంది, మన మనస్సులో ఏదైనా కోరిక వస్తే తెలుస్తుంది, మన మనస్సు మనకు తెలుస్తుంది. మన మనస్సులో ఏం జరుగుతుందో మనకు తెలుస్తాను. మాయంతా మనస్సులో ఉంది, అజ్ఞానం అంతా మనస్సులో ఉంది, రాబోయే జన్మలకి కారణాలన్నీ కూడా మనస్సులో ఉన్నాయి. అది మైండ్ అంతా, అది పవిత్రం అయ్యే వరకు డర్టీ మైండ్. ఈ డర్టీ మైండ్కి ఆత్మజ్ఞానాన్ని కలగదు. డర్టీ మైండ్కి సృష్టిలో వాడు ఏ మతంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, వాడు ఏ సాంప్రదాయం వాడైనా, డర్టీ మైండ్కి ఆత్మజ్ఞానం కలగదు. మనం ఎప్పుడైనా బట్టలు దుమ్ము పడితే అది దురుపుకుంటాం ఆ దుమ్ము పోవటానికి. అలా మీ మనసులో ఉన్న దుమ్ముని పోగొట్టడానికి అలా మిమ్మల్ని చాకిరాలు పెట్టి మిమ్మల్ని దులిపేవాడే మీ గురువు. మీ అందరి చేత చప్పట్లు కొట్టించుకునేవాడు మీ గురువు కాదు. చాకల వాడు ఏ విధంగా రాతి మీద బట్టలను ఉదుగుతాడో, మీ మనసును అలా ఎవడైతే ఉదుగుతున్నాడో వాడు గురువు. అంతేకాని చప్పట్లు కొట్టించుకునేవాడు గురువు కాదు. ఇది మీరు అందరూ ఒక విషయం అర్థం చేసుకోండి. ఇందులో కష్టం ఏమి లేదు, బాగా అర్థం చేసుకోండి. నేను ఎవరో మణిగారు వచ్చారు మెడ్రాస్ నుంచి. ఆయన అన్నారు, మేమేం చేస్తామండి, శిష్యుడు చేసేది ఒకంటే మిగతా 99 మంది గురువు చేయాలి, అందుకే గురు పూర్ణం పెట్టారన్నాడు ఆయన. కృష్ణస్వామి ఏమని చెప్పారంటే, మానవుడు కనుక పరమ భక్తుడైతే, మానవుడు కనుక యోగ్యుడైతే వాడిని ఆత్మజ్ఞానం వరిస్తుంది. ఆత్మజ్ఞానం వరించడం లేదు, కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. అయితే మనస్సు పవిత్రం అవడం కోసమే అనేక జన్మలలో కృషి చేస్తేనే కానీ మానవుడు పవిత్రుడు అవలేడు, జీవుడు పవిత్రుడు అవలేడు. అందుకే బహుజన్మల కృషి అవసరమని భగవంతుడు గీతలో చెప్పాడు. మీలో మంచి గుణాలు ఉండొచ్చు, చెడు గుణాలు ఉండొచ్చు, డిఫెక్ట్స్ ఉండొచ్చు, ప్లస్ పాయింట్స్ ఉండొచ్చు, మైనస్ పాయింట్స్ ఉండొచ్చు. శ్మశానంలో ఒక గుణం కూడా కాదు. అది మళ్ళీ మన పునర్జన్మ మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకుని మళ్ళీ కృషి చేసి ఆ బలహీనతలోంచి మీరు బయటపడవలసిందే. కానీ ఈ ఈ రాబోయే జన్మకి ఈ జన్మకి మధ్యలో కొంత టైం ఉంటుంది మనకి. మన శరీరం చనిపోతుంది, తర్వాత కొంతకాలం ఒక జన్మ వస్తుంది. ఈ మధ్య భాగంలో మనం సాధన చేసి ఆ గుణాన్ని తొలగించుకోవడానికి అవకాశం లేదు. అది ఈ లోకంలో ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే మనం కనుక యోగ్యత పవిత్రత కనుక సంపాదిస్తే లోపలున్న వస్తువు, ఆ చావులేని వస్తువు, ఈ అమృత ప్రదార్థం, ఈ ఎటర్నిటీ, పరమశాంతి, శాశ్వత శాంతి తనంతట తానేగా మనకు స్ఫురిస్తుంది. జీవితంలో ఎన్నో ప్రలోభాలు ఉంటాయి. ఈ ప్రలోభాలకి లొంగిపోకుండా చివరి వరకు నిలబడిన వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎన్నో ఆకర్షణలు ఉంటాయి జీవితంలో. ఎవడైతే ఆకర్షణలు గురి కాకుండా ఉంటాడో వాడిని మాత్రమే ఆ చైతన్యం వరిస్తుంది. వారికి మాత్రమే ఆ హృదయంలో చైతన్యం వ్యక్తమవుతుంది. రమణ మహర్షి గారు ఒక సూత్రం చెప్పారు, ఈ సూత్రం మీకు అర్థమైతే సరిపోతుంది. మనస్సు అహంకారము కాదు, ఆత్మ కాదు. మనస్సు బయటకెళితే అహంకారం అవుతుంది, లోపలికెళితే ఆత్మ అయిపోతుంది. అంటే గురువు చేసే పని ఏంటంటే, బాహ్య గురువు పుషు చేస్తాడు, లోపల గురువు పులు చేస్తాడు అన్నారు. బయట గురువులను పుషు చేస్తాడటండి, లోపల గురువు పులు చేస్తాడటండి. వాడు పుష్యం, వీడు పుల్లు నండి. అయితే బయటకు ఏం చేస్తాడు, నీ మనస్సు బాహ్యము విజృంభించకుండా అంతరము కొనవటానికి చూస్తాడు. లోపల గురువు ఉన్నాడు, వాడే సర్వేశ్వరుడు, వాడే పరమేశ్వరుడు, వాడే మన కంట్రోలరు, వాడే నియంత. మన చావు పుట్టుకునే జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా వాడు కంట్రోల్లో ఉంటుంది. మన కంట్రోలర్ ఎక్కడో లేడు, మన హృదయంలో ఉన్నాడు. వాడేం చేస్తాడు, నీ మనస్సు రవ్వంతా, ముళ్ళంతా, చింతాకంతా లోపల కొంచెం తిరిగితే వాడేం చేస్తాడు, బయట గురువు పుషి చేస్తాడు, లోపల గురువాడు పుల్లు చేసుకుంటాడు, లోపలకు లాక్కుంటాడు. అంతరయ్యా, ఇందు గలడు అంది లేడని సందేహం వలదని చెప్తారు చూశారు. వాడు ఏం చేస్తాడంటే, మీ మనస్సు లోపలికి వెళ్ళటానికి ప్రారంభిస్తే, అసలు హృదయాభిముఖంగా అది తిరిగితే, మనస్సు ప్రయాణం చేస్తే వాడు లోపలకు గుంజుకుని తనలో నిలబెట్టుకుని తనలో ఉంచుకుని ఆ మనస్సుని పవిత్రం చేసి, మనస్సును ఏకాగ్రం చేసి తన స్వరూపాన్ని ఇస్తాడు. నీకు అంతర్దృష్టి కలగజేసేవాడు, నీకు లోచూపు కలగజేసేవాడు గురువు. కానీ నీకు లోచూపు కలగజేయటం ఎలాగో నేర్పకుండా, అంతర్దృష్టి ఎలాగ కలగజేయడం లేకుండా, వాడు కేవలం నీ మనస్సుని బాహ్యానికి తొలగేటవాడు గురువు కాదు, రాక్షసుడు అన్నారు. ఈడు నేర్చుకోవడానికే గురువు అవసరమైనప్పుడు, చిన్న చిన్న లెక్కలు నేర్చుకోవడానికే మనం గురువు అవసరమైనప్పుడు, ఆత్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం పొందడానికి, ఆ బ్రాహ్మీ స్థితిలో మనం లయం అవ్వడానికి గురువు అవసరం లేదంటే ఎలా సాధ్యం? మరి ఆత్మజ్ఞానం అనుభవంలోకి తెచ్చుకోవడానికి గురువు లేకపోతే అది సాధ్యం కాదు, గురువు అవసరమే. ఆ గురువు పట్ల మనం ఎప్పుడు కృతజ్ఞత చూపించాలంటే మనం కృతజ్ఞులుగా ఉండాలి, కానీ కృతజ్ఞులుగా ఉండకూడదు. అది జ్ఞాపకం పెట్టుకోండి, మనం కృతజ్ఞులుగా ఉండాలి కానీ కృతజ్ఞులుగా ఉండకూడదు. ఆ గురువు పట్ల కృతజ్ఞత చూపించడానికి గురు పూర్ణిమ ఏర్పడింది. మనం అందరూ ఏం చేయాలంటే, ఈ గురు పూర్ణిమ రోజున మనం ఒక ప్రతిజ్ఞ చేయాలి. అదేమిటంటే, మనం సంస్కృత బుద్ధిని సంపాదించాలి. బుద్ధి సహాయం లేకపోతే మనం జ్ఞానం సంపాదించలేము. జ్ఞాపకం పెట్టుకోండి, బుద్ధి యొక్క సహాయం లేకపోతే మన జ్ఞానం సంపాదించలేము. అంటే మనం సంస్కరింపబడిన బుద్ధి, మనం సంస్కృత బుద్ధిని సంపాదించాలి. మన శరీరాన్ని నడిపేది ఎవరు? మన బుద్ధే. అంచేది ఈ బుద్ధిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీకు ఎంత ఐశ్వర్యం ఉంటే ఏం లాభం, మీకు ఎంత గౌరవం ఉంటే ఏం లాభం, మీ బుద్ధి పాడైపోయిన తర్వాత. మీకు ఎంతో ఐశ్వర్యం ఉందనుకోండి, లేకపోతే గొప్ప మీకు ఏదో పదం ఉందనుకోండి, లేకపోతే సమాజంలో మీకు గౌరవం ఉందనుకోండి, ఇవన్నీ ఏం చేసుకుంటారు, మీరు బుద్ధి పాడైపోతారు. అంటే బుద్ధి చాలా ప్రధానం. దేహముల కంటే ఇంద్రియములు గొప్పది, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది అన్నాడు కృష్ణుడు. అంటే ఆత్మకి అత్యంత సమీప ఎలా బాగు చేసుకోవాలి, దానికి ట్రైనింగ్ ఇచ్చేవాడు గురువు. భగవద్గీతలో చెప్తాడు, నువ్వు ఒక చేత్తోడి నీ పనిని చూసుకో, వంటింట్లో నీకేమైనా పని ఉంటే ఒక చేత్తోడు చూసుకో, ఇంకో చేత్తోడు నన్ను పట్టుకో అంటాడు కృష్ణుడు. నీకు ఒక చేయలే కదా, నీకు రెండు చేతులు ఉన్నాయి, నీకు రెండు చేతులు ఉన్నాయి కదా, ఒక చేత్తోడు నీ వంటింట్లో పని అంతా చూసుకో, నీ కిచెన్ బిజినెస్ కిచెన్లో ఏముందంతా చూసుకో, రెండో చేత్తోడు నన్ను పట్టుకో, నీకు మోక్షం వస్తుంది. రెండు చేతులతో నన్ను పట్టుకో అక్కర్లేదు, ఒక చేత్తో పట్టుకో సరిపోతుంది, రెండే చేయి నీ వంటింట్లో పని చూసుకోమన్నాడు భగవంతుడు. అంటే మీరు స్వామర్థనంగా ఉన్నంత మాత్రం చేయాలి, జ్ఞానం వచ్చేది లోకంలో మీరు పని చేస్తుంటే కొన్ని అనుభవాలు పొందుతారు. మనం హై స్కూల్లోనూ కాలేజీలో చదువుకున్న దానికంటే జీవితం నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటాయి, జీవితం నుంచి నేర్చుకునే పాఠాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ జీవితంలోంచి వచ్చే పాఠాలు మీరు నేర్చుకుంటూ సహనం మరింత సహనం, ఓర్పు మరింత ఓర్పు ఉంటే మీకు జ్ఞానం రాకుండా ఎక్కడికి పోతుందన్నారు రమణ మహర్షి గారు. సహనం మరింత సహనం, ఓర్పు మరింత ఓర్పు. ది లాస్ట్ వర్డ్ ఈజ్ టాలరెన్స్, ది ఫైనల్ వర్డ్ ఈజ్ టాలరెన్స్, ది అల్టిమేట్ వర్డ్ ఈజ్ టాలరెన్స్. ఈ స్పిరిచువల్ ఫిలాసఫీలో, స్పిరిచువల్ మెటాఫిజిక్స్లో ది లాస్ట్ వర్డ్ ఈజ్ టాలరెన్స్, ది ఫైనల్ వర్డ్ ఈజ్ టాలరెన్స్, ది అల్టిమేట్ వర్డ్ ఈజ్ టాలరెన్స్. సహనం మరింత సహనం, ఓర్పు మరింత ఓర్పు ఉంటే నీ మనస్సు ఏమవుతుందంటే ఆ లోయల్లోకి, ఉరవై మీద లోయల్లోకి వెళ్ళి కూరుకుపోతుంది. అక్కడ నీ ఉరవైలో ఉన్న మహా వెలుగు, ఆ మహాజ్ఞానం, ఆ మహాచైతన్యం, అనిగి ఉన్నటువంటి మహాచైతన్యం ఒక్కసారి విజృంభించి నీ సహస్రాలను శుద్ధి చేసి నీకు ఇరుకులోకి వస్తుంది. సోదర మహర్షి గారా, మీరు స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, మీరు ఏ కులానికైనా చెందొచ్చు, లేకపోతే వైట్ మ్యాన్ అవ్వచ్చు, మీరు బ్రౌన్ మ్యాన్ అవ్వచ్చు, లేకపోతే బ్లాక్ మ్యాన్ అవ్వచ్చు, ఎవరైనా సహస్రాలం శుద్ధి అవ్వకుండా ఎవరికీ ఆత్మజ్ఞానం కలగదు. అబ్బాయి తలకా గుడ్డ వచ్చేస్తుందా అంటాం ఒకసారి, ఏనిపోయిన గొడవలన్నీ బుర్రలోకి వచ్చేస్తున్నాయండి అంటాం. ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు మాకే పెట్టాడు ఏంటండి దేవుడు అంటాం ఒకసారి, ఎవరికి లేవని కష్టాలు మాకే పెట్టేశాడండి దేవుడు, ఇవన్నీ ఎలా అనుకుంటాం. అలా అంతా స్ట్రగుల్, ఆ ఫైట్ అలా జరుగుతూనే ఉంటుంది, ఆ ఫైట్ జరుగుతుంది బుర్రలో. ఎప్పుడు నీ సహస్రాలంలో ఉన్న దష్ట బయటకు వచ్చే వరకు, అది శుద్ధి అయ్యే వరకు, అది నిర్మలం అయ్యే వరకు, ఈ గొడవలు అంతా అణగిపోయిన తర్వాత అప్పుడు శుద్ధి అవ్వకుండా జ్ఞానం ఎవరికీ కలగదు. వాడు ఏ మతస్థుడైనా సరే, వాడి బాడీ ఏ కలర్ అయినా సరే, ఎవరికీ కలగదు. సహస్రారం శుద్ధి అవ్వాలి. కొంతమంది తేలిక మనుషులు ఉంటారు, ఆ తేలిక మనుషుల వాళ్ళకి జ్ఞానం కలగదు. అంచేత తేలిక మనుషులకి, తేలిక బుద్ధికి, తేలిక మనస్సుకి జ్ఞానం కలగదవే, దానికి తూకం ఉండాలి, బరువు ఉండాలి. అందుకే ప్రాణాయామం, అందుకే సత్పురుషుల సహవాసం, అందుకే సద్గ్రంథ పఠనం, అందుకే హోలీ కంపెనీ. నీకు తూకం పెరగటానికి, తూకం పెరిగితే నీకు అనేది హృదయంలో లయం కాదు కదా అన్నారు పెద్దలు. ఇక్కడ మనకు దేహం ఉంది, మనస్సు ఉంది, లోపల భగవంతుడు ఈశ్వరుడు సర్వేశ్వరుడు ఉన్నాడు, లోపల మోక్షం ఉంది. లోపల ఏముంది? మోక్షం ఉంది. లోపల ఏముంది? నిర్వాణ స్థితి ఉంది. అదే బుద్ధుడు అన్నాడు, ఈ నిర్వాణ స్థితిని అందుకోవడానికి మధ్య మార్గం వదిలేసి అతిగా వెళ్ళి కింద పడ్డామన్నాడు. ముందు ఆయన ఏం చేశాడంటే తపస్సు ప్రారంభించినప్పుడు అతికి వెళ్ళాడు, ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళాడు. ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి నేను అభివృద్ధిలోకి రావటం మాట వెనక్కి వెళ్ళటం ప్రారంభిస్తున్నాను అని మధ్య మార్గం అవలంబించాడు. మధ్య మార్గం ఆరంభించి ఏమని చెప్పాడు? నిరహంకార స్థితి పొందిన వాడికి కానీ నిర్వాణ స్థితి రాదు అన్నాడు. ఇది బుద్ధుడు చెప్పిన మాట. మేమందరం అన్నాలు తింటాం మానేశం, అన్నాలు తింటాం మానేశం అని అనుకుంటారు అనుకోండి, కానీ అహంకారం పోదనుకోండి, అన్నాలు తింటాం మానేస్తే దేవుడు దొరకడు. పాయింట్, ఈ పాయింట్ ఒకటి అర్థం చేసుకోండి మీరు. ఇది బాగా మీరు మననం చేయండి, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాగా మననం చేయండి. మీకు దేహం తెలుస్తాను, మనస్సు తెలుస్తాను, లోపల ఉన్నాడు, పరమాత్మ ఉన్నానని చెబుతున్నాడు. ఏమో మనకు అనుభవం లేడు, ఉన్నానని చెబుతున్నాడు దేవుడు, లోపల ఉన్నానని చెబుతున్నాడు, అనుభవం లేడు కానీ ఉన్నాడు. నీ శరీరాన్ని నీ మనస్సుని ఉపయోగించుకుని ఆ లోపలన అంతరయామిని కనుక మీరు అనుభవంలోకి తెచ్చుకుంటే మీ శరీరం యొక్క ప్రయోజనం, మీ మనస్సు యొక్క ప్రయోజనం. ఆ అంతరయామిని మీరు అనుభవంలోకి తెచ్చుకోకుండా మీరు ఏమీ సాధించినా, మీరు ప్రధానమంత్రి పదవి చేస్తారనుకోండి అనుకోండి మాట్లాడచ్చు, లేదా ఒక 100 కోట్లు సంపాదిస్తారనుకోండి, లేదా ప్రపంచంలో గొప్ప కీర్తి సంపాదిస్తారనుకోండి, మీ దేహాన్ని మీ మనస్సును ఉపయోగించుకుని చేయొచ్చు. కానీ ఎన్ని చేసినా అదంతా స్వప్నంతో సమానం. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు 100 కోట్లు కష్టపడి సంపాదించవచ్చు, లేదా మీరు ఒక రాష్ట్రపతి అవ్వచ్చు, కానీ ఇవన్నీ స్వప్నంతో సమానం. ఇవన్నీ కూడా స్వప్నంతో సమానం, కేవలం స్వప్నం. కానీ స్వప్నం కానిదేది, మీ దేహాన్ని మీ మనస్సును ఉపయోగించుకుని ఆ లోపలన్న సత్యాన్ని, పరమాత్మని, భగవంతుని కనుక మీరు అనుభవంలోకి తెచ్చుకుంటే, ఆ నిజాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకుంటే అది మటుకు స్వప్నం కాదు. అప్పుడు మీరు జనన మరణం లేని స్థితిని పొందుతారు. మీరు అది ఒకటే నిజం, అది ఒకటే సత్యం, అది తప్పించి మిగతా ఏది సాధించినా సాధించవచ్చు, అది కేవలం కలతోడు సమానం. రమణ మహర్షి గారి దగ్గరకు వచ్చి ఒక సాధకుడు ఏమని చెప్పాడంటే, నేను ధ్యానం బాగా చేస్తున్నాను అన్నాడు. ధ్యానం బాగా, నువ్వు ధ్యానం చాలా బాగా చెయ్యి, చేయటం మంచిదే కానీ అది కూడా కలిపి చేయను. నేను చెయ్యొద్దంటలేదు. ధ్యానం ఎవరు చేస్తారు? మనసు ఏదో కల్పించుకుని చేస్తా ఉంటుంది, అదే కూడా ఫిక్షనే, అది కూడా ట్రూత్ కాదు, అది కూడా నిజం కాదు. నువ్వు ధ్యానం చెయ్యి కానీ అది కూడా కల్పించలేను. అంటే ఒక తలంపు మీద మనస్సు నిలబెట్టడం ధ్యానం. ధ్యానం అంటే ఏం లేదు, ఒకే తలంపు మీద మనస్సు నిలబెట్టడం ధ్యానం, అది కూడా నిజం కాదు. అయితే నీకు ఏకాగ్రత రావడానికి అది సహకరిస్తుంది, కానీ అది కూడా పారమార్థిక సత్యం కాదు, అది మీసే కానీ గోలు కాదు. భగవంతుడు ఏ హృదయంలో ఉన్నాడట? మన శరీరంలో ఒక భాగమైన హృదయంలో లేడటండి, ఉన్నాడటండి, సైలెంట్గా ఉన్నాడటండి, పని చేస్తున్నాడటండి. ఏమండి మనకు మళ్ళీ గొడవ గొడవగా అల్లరల్లరగా పని చేయటం లేదటండి, ఏమండి నిర్మలంగా నిరాడంబరంగా చేస్తున్నాడటండి, వ్యక్తి భావన లేకుండా చేస్తున్నాడటండి, గుర్తింపులతోటి పని లేకుండా, గుర్తింపులతోటి పని లేకుండా చేస్తున్నాడటండి. ఎంత బాగా చేస్తున్నాడటండి, ఆ సహనానికి అంతులేని సహనంతో పనిచేస్తాడు. ఈ భగవంతుడికి ఉన్న సహనాన్ని మనం కొలవలేమట్టండి. అంటే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీ ప్రారంధాన్ని బట్టి మీకు ఎవరికైనా ఐశ్వర్యం రావచ్చు, మీ ప్రారంధాన్ని బట్టి మీకు ఎవరికైనా అధికారం రావచ్చు, మీ దేహ ప్రారంధాన్ని బట్టి మీకు అనేక సంసార పక్షంగా అనేక కంఫర్ట్స్ ఉండొచ్చు, మీకు అనేక ప్లస్ పాయింట్స్ ఉండొచ్చు మీ ఫ్యామిలీస్లో. కానీ ఈ అన్నిటినీ అన్నీ చూసుకుని మీరు సహనం వదిలేస్తే అసలు సున్నా. అంటే మీకు భగవంతుడు ఎన్ని గిఫ్ట్స్ ప్రసాదించినా మీ ముక్కులో ఉన్న గాలి చివరి గాలి కూడా బయటకు వెళ్ళే వరకు ఎవడైతే సహనం అనే కర్రను అలా పట్టుకుని ఉంటాడో వాడికి మాత్రమే జ్ఞానానికి అడుగుడు. మీకు కొంతమంది ఉన్నారు 10 రూపాయలు కలిసిస్తాడని పట్టుకోలేని, 10 రూపాయలు నష్టం వస్తే వాళ్ళు ఇంకా 7 పేరు అటు వచ్చినా పట్టుకోలేము, ఇటు వచ్చినా పట్టుకోలేము, వాళ్ళకి అసలు జ్ఞానం రాదు. అంటే అంటే వాళ్ళు బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు, అంటే వాళ్ళకి నిదానం లేదు, సమానం లేదు. ఈ జ్ఞాపకం పెట్టుకుని భగవంతుడు ఏ హృదయంలో అయితే ఉన్నాడో ఆ హృదయం మన శరీరంలో మటుకి భాగం కాదు. మన ఈ ఫిజికల్ హార్ట్లో అది రక్తాన్ని పంపు చేస్తుంది, బ్లడ్ని పంపు చేస్తున్నది. ఆ స్పిరిచువల్ హార్ట్లో ఏముంటాయి, మన వాసనలు, మన సంస్కారాలు, పూర్వజన్మలో మన దేహాలతో చేసిన పనులు అన్నీ ఉంటాయి అట్లా స్టోర్లో ఉంటాయి అట్లా. అంటే గాజులో ఒడ్లు ఎలా ఉంటాయో, స్టోర్ రూమ్లో సామాను ఎలా ఉంటుందో, ఆ స్పిరిచువల్ హార్ట్లో మన టెండెన్సీస్, మన వాసనలు, మన సంస్కారాలన్నీ, మన అలవాట్లు అన్నీ అక్కడ ఉంటాయి. ఉదాహరణకి మనకి సిగరెట్లు కాల్చే అలవాటు ఉందనుకోండి, ఈ జన్మలో రాబోయే జన్మలో 10వ సంవత్సరం కానీ ప్రారంభించేస్తాం సిగరెట్ కాల్చే అలవాటు. కానీ ఈ అలవాటు యొక్క వేగం వాడిని మళ్ళీ జన్మలో అది లోపల అలవాటు అలాగే ఉంటుంది కదా, శరీరం మారింది కానీ అలవాటు అలాగే ఉంటుంది. రాబోయే జన్మలో ఏం చేస్తుందంటే ఈ అలవాటు ఆ కొత్త శరీరం నుంచి చేయిస్తుంది, ఇంకా శ్మశానంలో కాలం. అలవాట్లు ఎక్కడ ఉంటాయి, నీ ఫిజికల్ హార్ట్లో ఉండవు. ఇంకేదంటే ఫిజికల్ హార్ట్ శ్మశానంలో కాలిపోయింది, నీ స్పిరిచువల్ హార్ట్ శరీరంలో భాగం కాదు, అది శ్మశానంలో కాలదు. అంటే ఈ అలవాట్లన్నీ ఈ ఆధ్యాత్మిక హృదయంలో స్పిరిచువల్ హార్ట్లో ఉంటాయి. మాకు ఈ అనుభవం వచ్చిందండి, పలానా చోటకి వెళ్ళామండి, పలానా రమణాశ్రమానికి వెళ్ళామండి, తర్వాత బేలూరు మట్టికి వెళ్ళా ఉండే, ఫలానా బృందావనకు వెళ్ళా ఉండే, ఫలానా వారణాసికి వెళ్ళా ఉండే, ఎంత అనుభవం పొందామనుకుంటారు, ఎంత శాంతిగా ఉన్నాం అక్కడ, ఎంత సుఖం అనిపించా ఉండే, మా జీవితంలో ఎప్పుడు అటువంటి సుఖం తెలియలేదండి అని అంటాం. ఈ అనుభవాలన్నీ ఎక్కడున్నాయి? నీ ఫిజికల్ హార్ట్లో లేవయ్యా, నీ స్పిరిచువల్ హార్ట్లో ఉన్నాయి. నీ అనుభవాలు చేదుగా ఉండొచ్చు, తీయగా ఉండొచ్చు, కానీ అనుభవాలను ఎక్కడ ఉంటాయి? స్పిరిచువల్ హార్ట్లో ఉంటాయి. మన శరీరం పోయినప్పుడు అలౌకిక గురువుతో మనకు సంబంధం పోతుంది, కానీ ఆధ్యాత్మిక గురువు ఉన్నాడు చూశారు, ఏమి శరీరాలు పోయినా ఆ నిజమైన గురువు, నిజమైన వస్తువు పొద్దే వరకు మన గురువు వెంటాడుతూ ఉంటాడు. అదే రమణ మహర్షి గారు చెప్పారు, పురుణోట్లో పడ్డ మాంసపు ముక్క బయటికి తీయొచ్చును, కానీ గురువు అనుగ్రహంలో పడ్డవాడు బయటికి రావడానికి వీలే లేదు. వాడి అజ్ఞానం భస్మం అవుతుంది, వాడి జ్ఞానాన్ని పొందే వరకు గురువు విడిచిపెట్టాడు. వాడు ఏ జన్మలో ఉన్నా ఇప్పుడు మనకి మానవ శరీరం ఎక్కడలేదని, ఇంకో జంతు శరీరంలో ఉన్న మన పదాలకు అయితే భక్తి ఉండాలి, అది ప్రధానం. మానవ శరీరం ఉండి భక్తి లేకపోతే ప్రయోజనం ఏముందండి? అంటే ఏ శరీరంలో ఉన్న భక్తి ప్రధానం, శరీరం ప్రధానం కాదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. మనకి మానవ శరీరమే ఉండాలి, భక్తి ప్రధానం, ఏ శరీరం వచ్చినా పర్వాలేదు. అయితే భగవంతుడు మనం ఐక్యపరిచి ఏమిటి? భక్తి మాత్రమే. కొంతమందితో మాట్లాడుతుంటే చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు, ఏ మాట మాట్లాడాలి, చాలా మెచ్యూరిటీగా మాట్లాడతారు, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. అలాగే లండన్లో రమణ మహర్షి అధ్యక్షుడు ఒక ఆయన ఉన్నాడు, ఎల్లని జాకబ్ అనుకుంటానో, నాకు ఆశ్చర్యం వేస్తున్నా, ఆయన చూస్తుంటే నాకు బుద్ధిని చూసినట్టు ఉంటుంది, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. మమ్మల్ని ఎయిర్పోర్ట్లో రిజ్యూ చేసిన మొదలు మరి చివరికి పంపే వరకు సమానంగా యూనిఫారంగా కనిపిస్తాడు ఆ ఫేస్, అలా చూసి ఉండాలి. మనకేంటి ఒకరోజునే మందు అవుతారా? ఉదయం ఉన్నట్టు మధ్యాహ్నం ఉండవు, మధ్యాహ్నం ఉన్నట్టు సాయంత్రం ఉండవు. కొంతమందికి ఏంటో ఆ మెచ్యూరిటీ ఉంటుంది ప్రేమలో, వాళ్ళు జ్ఞానం కావాలని తపస్సు చేయక్కర్లేదు, వాళ్ళు జ్ఞానం వస్తుంది వాళ్ళకి. అంటే నీవు ఆధ్యాత్మిక హృదయంలోకి చేరితే, నువ్వు అక్కడ చేరుకున్నావు అనుకో, నీకు ఇంకా మాట్లాడటానికి ఏం మిగలదు అయ్యా, చూడటానికి ఏం మిగలదు, వినటానికి ఏం మిగలదు, ఏదో పెద్ద ఆలోచిద్దాం అనుకుంటున్నావు, ఆలోచించడానికి ఏం మిగలదు అన్నాడు. నీ తలకాయ పాడు చేసుకుందాం అనుకుంటున్నాము, ఏదో ఆలోచి చెంచడం 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 ఇంకేం ఉండదు, నీకు ఇంకా ఆలోచించడానికి ఏం, ఇంక చెంచడం ఉండదు, ఇంకా నీకు ఆలోచించడానికి ఏం మిగలదు, మాట్లాడటానికి ఏం మిగలదు, చూడటానికి ఏం మిగలదు, వినటానికి ఏం మిగలదు అయ్యా, ఏది పొందిన తర్వాత ఇంకా పొందవలసిందంటూ ఏది లేదు, అది అయ్యా వరదే. ఎవరైనా రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి నన్ను ఏం చేయమంటారంటే, నువ్వు ఏమీ చేయొద్దు, నీ లోపల నేను పోగొట్టుకోరా బాబు, మాకేమీ చేయొద్దు నువ్వు అనేవారా, నువ్వు మమ్మల్ని ఏమి ఉద్ధరించక్కర్లేదు, నువ్వు మాకేమీ చేయొద్దు, నీ లోపల నేను పోగొట్టుకో తెలుసని ఎవరు అడిగారు. ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల కారణం ఏంటి? ఇతరులని మనం ఆరోపించుకోవటానికి, ఇతరులను నిందించుకోవటానికి ఎవరో కారణం కాదు, నీ లోపల ఒక నేను ఉంది, నా లోపల ఒక నేను ఉంది, ఈ రెండు నేనులే కారణం ప్రపంచంలో సమస్యలు క్రియేట్ చేయడానికి అన్నాడు. ఇప్పుడు మీలో ఎవరైనా బాగా ధనవంతులు ఉన్నారనుకోండి, మీకు ఎవరైనా దుఃఖం లేదని ఎవరైనా చెప్పండి. ఒకవేళ ప్రస్తుతం మీకు దుఃఖం లేకపోయినా, దుఃఖం వాయిదా పడిన తప్పనిసరిగా ఇప్పటికప్పుడు వచ్చేస్తుంది, ప్రస్తుతానికి వాయిదా పడవచ్చు, కానీ ఏదో రోజున దుఃఖం వచ్చేస్తుంది. ఎంచేదంటే అజ్ఞానం నశించే వరకు ఏదో రూపంలో ఏదో జన్మలో వాడిని ఆ దుఃఖము విషాదం అశాంతి వాడిని వెంటాడుతుంది, మానవుడు కూడా నేడ వచ్చినట్టు. అంటే నీకు శరీరం ఒకటి, మనస్సు ఒకటి ఉంది, వాటిని జాగ్రత్తగా లోపలటువంటి ఆ సత్యాత్మని, ఆ నిజమైన ఆత్మని, ఆ నిజమైన వస్తువుని, ఆ యథార్థ వస్తువుని అనుభవేక వైద్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయవా, అంతకంటే ఈ శవాన్ని ఏం చేసుకుంటావు, ఈ మనస్సును ఏం చేసుకుంటావు అంటున్నారు. ఇక్కడ ఏం చేసుకుంటావు ఈ శవాన్ని, అందుకంటే నువ్వు చేసే పని ఏంటి? ఒకవేళ ఏదైనా సాధించినా అది కేవలం స్వప్నం మాత్రమే, అది యథార్థం కాదు. అది ఉందా లేదా, చైతన్యం ఉందా లేదా, ఉందా లేదా అని అందరిని అడగక్కర్లేదు నీకు, అది అనుభవంలోకి వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. మీరు పంచదార నోట్లో వేసుకున్నారనుకోండి, టీగా ఉందనుకోండి, ఆ పంచదార తీపి ధర మీకు తెలిసినప్పుడు అందరిని అడుగుతారు, ఏమంటే పంచదార ఎలా ఉంటుంది, పంచదార ఎలా ఉంటున్నారు. అలాగే చేతన నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఎవరిని అడగక్కర్లేదు, అది ఉందా లేదని అడగక్కర్లేదు, అది ఎవరిని అడగక్కర్లేదు. ఏకమక్షరం ఇది నిరంతరం భాషతే స్వయం లిఖితే కథం, ఇది ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి మీరు. అది ఎలా ఉంది, ఒకటిగానే ఉంది, రెండుగా లేదు, మూడుగా లేదు, నాలుగుగా లేదు, నాశనము లేకుండా ఉండదు. అంటే మన శరీరం ఉన్నా లేకపోయినా, లోకం ఉన్నా లేకపోయినా, మన మనస్సు విజృంభించినా అది అణిగి ఉన్నా, సాధ్యమైనంత వరకు మనస్సు యొక్క విజృంభణ లేకుండా చూసుకోండి, ఇదే మీకు ముఖ్యం. మనస్సు యొక్క విజృంభణ పెరుగుతుంటే మనం వాస్తవ స్థితికి దూరం అయిపోతూ ఉంటాం. ఇప్పుడు మనం ఎప్పుడైనా చుట్టాలింటికి వెళ్ళామనుకోండి, కొంతమంది కంగారు పడిపోతారు, కొంతమంది క్వైట్గా ఉంటారు, చేయవలసిన మర్యాద చేస్తారు, ఏమీ కంగారు పడరు, చాలా క్వైట్గా ఉంటారు. అది ఆ పద్ధతి మంచిది, అంటే అది నార్మల్గా ఉన్నారని అర్థం. అక్కడ ఎప్పుడైతే నార్మల్గా ఉంటామో, న్యాచురల్గా ఉంటామో, డే టు డే లైఫ్లో దైనందిన జీవితంలో ఎప్పుడైతే న్యాచురల్గా ఉంటామో, ఎప్పుడైతే నార్మల్గా ఉంటామో, ఎప్పుడైతే కర్తృత్వం లేకుండా ఉంటామో, అప్పుడు సహజంగా మన ప్రయత్నం లేకుండా మనస్సు హృదయంలోకి పంపడం కాదు, జారిపోతుంది. భగవంతుడి నుండి అడ్రస్ ఏంటి, చైతన్యం నుండి అడ్రస్ ఏంటి, హృదయం ఆధ్యాత్మిక ప్రతి, అది ఆయన కరెక్ట్ అడ్రస్. అది ఏమిటది, ఆయన కరెక్ట్ అడ్రస్. అయితే భగవంతుని మనం ఎక్కడ వెతుకుతున్నాం, భగవంతుడు వెతుకుతున్నాం. ఏమండి, వైకుంఠంలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు, కైలాసంలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు, ఏంటి గొడవంతా నిజమేనా అడిగారు ఒకసారి రమణ మహర్షి గారు. ఇంకా నేను చచ్చిపోయిన తర్వాత కానీ చూడదు, చూడటం అది, ఇంకా చచ్చిపోలేదు కదా మేము, మరి చచ్చిపోయిన వాళ్ళు ఎవడో చూసి చెప్పటం మాకు అక్కడ ఉన్నాడని, అండ్ ఎవడైనా చెబుతున్నాడు చచ్చిపోయినాడు మళ్ళీ మన దగ్గరికి వచ్చి చూసి చెబుతున్నాడు ఏమండి, ఎవడో చెప్పటం లేదు. ఏం అంటున్నారండి, వైకుంఠంలో నారాయణ ఉన్నా అంటున్నారు, కైలాసంలో శివుడు ఉన్నాడు అంటున్నారు, అక్కడికి వెళ్ళి కూర్చుంటే సరదా సరదాగా ఉంటుంది అంటున్నారు, ఏంటి గొడవ ఏంటని అడిగారు భగవాన్. అంటే ఆయన ఏమన్నారంటే అన్ని అబద్ధాలు అనుకోకపోయా, ఈ దేహం ఎంత నిజం, నీ కళ్ళకి కనపడి లోకం ఎంత నిజం, ఆ సరదాలు సరదాలు కూడా అంటే లేదు, అక్కడ కూడా సరదాలు ఉన్నాయన్నారు. అంటే ఇప్పుడు దేహం ఉంది కదండి, ఇదేంట నిజము, మనకు ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియాలతో విషయాలను చూస్తున్నాం కదా, ఇవన్నీ ఎంత నిజమో, అవి కూడా అంతే నిజం, ఇవన్నీ వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యం కాదు. అసలే మన కుందేటి కుమ్మిలే, కుందేటి కుమ్మ అసలు ఉండదు. అలాగ అసలే అనుకోకు, ఉన్నాయి ఎలాగున్నాయంటే, ఇప్పుడు నువ్వు సుబ్బారాయణ అని ఎలా అనుకుంటున్నావు, అక్కడ ఒక నేను నారాయణుండి అనుకుంటున్నారు, అవి వ్యవహారిక సత్యాలే అన్నారు. అని ఉన్నమాట నిజమే అన్నారు, అది కాదు, పారమార్థిక సత్యం కాదు, అది ఫైనల్ ట్రూత్ కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు, అది ఎటర్నిటీ కాదు, వ్యవహారిక సత్యం. అయితే కొంతమంది ఏం చేస్తారటండి, వాళ్ళు గోడ మీద కూర్చుంటారటండి, రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, వాడు ఏం చేస్తాడని ఒక గోడ మీద కూర్చుంటాడు, అటు వెళ్ళడట్టు ఇటు వెళ్ళడట్టున్నాడు, ఈ పక్కన ఏముందో ఆ పక్క వాళ్ళ జీవితాడు, ఆ పక్కన ఏముందో ఈ పక్క వాళ్ళ జీవితం ఉంటాడటండి. కొంతమంది అక్కడే ఉందో ఇక్కడ చెబుతున్నారు, ఇక్కడే ఉందో అక్కడ చెబుతున్నారు, అయ్యా లేవదనుకోవద్దు అన్నాడు పరమహంస. ఆ గోడ ఒకటి ఉన్నాడు పాప మనం తెలిసి ఎవరు ఉన్నారు, ఈ పక్కన ఈ పక్కన ఎవరున్నాడు, ఆ పక్కన వాళ్ళకి తెలియదండి. అంటే కొంతమంది జ్ఞానులు ఏం చేస్తున్నారట, ఈ పక్కన వాళ్ళు ఆ పక్కన వాళ్ళు గోడ మీద కూర్చుని ఆ పక్కనే ఉందో ఈ పక్క వాళ్ళకి చెబుతున్నారు, ఈ పక్కనే ఉందో ఆ పక్క వాళ్ళకి చెబుతున్నారు, అసలు ఏది లేదనుకో ఏదో ఉందే అన్నారు పరమహంస గారు. అంటే మన శరీరం యొక్క చావు ఇటు ఉండదు, మన శరీరం యొక్క పుట్టుకి ఇటు ఉండదు, ఈ లోకంలో మనం అనుభవించే కష్టకాలం ఎటువంటివి. ఇప్పుడు మనం చూడండి, ఎప్పుడైనా చాలా సంతోషంగా ఉన్నామండి ఈ మధ్యన అంటాం చూడు, అది ఈ మధ్యన రోజులు ఏం మాకు బాగా అయ్యటం లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం అంటారు చూడు, ఇవి కొంతమంది ఎటు చూసినా మాకు బ్యాడ్ న్యూస్ వస్తుంది అంటారు, కొంతమంది ఎటు చూసినా గుడ్ న్యూస్ వస్తుంది అంటారు చూడండి కొంతమంది అండి, కొంతమంది ఎక్కడ చూసినా మేము సుఖపడుతున్నామండి, ఎక్కడ చూసినా సంతోషమే, ఎక్కడ చూసినా అంత చాలా కంఫర్ట్గా ఉందంటారు, ఇలాగ ఒకవేళ అనుభవాలు ఒక బాధలు చెబుతున్నారు కదా. ఇలా ఈ లోకంలో ఉన్నటువంటి అనుభవాలు నీకు ఎటువంటి, ఈ లోకంలో ఉన్న కష్టకాలు ఎటువంటి, అక్కడ ఉన్న భోగాలు అక్కడ ఉన్న సుఖాలు కూడా అటువంటివి అయ్యా, ఇవన్నీ పారమార్థిక సత్యం కాదు, ఇవన్నీ విషయాలు. లండన్లో ఏమంటారంటే, మనం నిద్రపోయేటప్పుడు ఒకసారి తీసుకొచ్చి మన పరుపు పడేస్తారు మన మీద చలి పెట్టకుండా, ఏంటో ఏంటి ఇది కంఫర్టర్ అని అంటారట, అంటే పరిపే దుప్పటేస్తే మన చలి ఆపుకోలేం కదండి, తీసుకొచ్చి ఒక పరుపు పడేస్తారు. మనం పరుపు అంటే వాడేమంటున్నాడు ఇది కంఫర్టర్ అట, అంటే నువ్వు సుఖంగా నిద్రపోవడానికి ఇది ఒక కంఫర్టర్ పోయాడు. అదే ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, నీకు ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా ఉండనివ్వండి, ఆ కంఫర్ట్ ఎందుకంటే బాగా నిద్రపట్టడానికి నీ కంఫర్ట్స్ అన్ని ఉపయోగించిన ఆత్మజ్ఞానాన్ని సంపాదించు. ఎంత బరువు పడవచ్చారండి మన మీద అనుకుంటా, అంత బరువు పడలేకపోతే నిద్ర పట్టదు. మనకు అనిపిస్తుంది ఎంత బరువు పడేస్తున్నారు ఏంటని. అంటే నీకు నీకు ఎన్నో సదుపాయాలు ఉండొచ్చు, నీకు ఎన్నో కంఫర్ట్స్ ఉండొచ్చు సంసార పక్షంగా. ఆ కంఫర్ట్స్ అన్నీ కూడా మనం నిద్రపోవడానికి ఈ కంఫర్ట్స్ అని ఎలా ఉపయోగించుకుంటున్నాము, మీ సంసార జీవితంలో మీకున్న కంఫర్ట్స్ అనేవి కూడా వాటిని చూసి మీరు గర్వం తెచ్చుకోకుండా, మీ స్వరూపానికి దూరం అవ్వకుండా, వినయం నుంచి ఓర్పు మరింత ఓర్పు, సహనము మరింత సహనము, అన్నీ కూడా మీరు అనుకూలంగా తిప్పుకుని ఆత్మజ్ఞాన సంపాదించడానికి మీ కంఫర్ట్స్ అని అలా ఉపయోగించుకోవాలి. రమణ భగవాన్ దగ్గరికి వచ్చి ఒక భక్తులు ఏమన్నాడు, ఏమండి ఈ మధ్యన మాకు కష్టాలు వస్తున్నాయని అడిగాడు. ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయో చెప్పమంటావా నీకు, దేవునికి తెలియకుండా రావటం లేదు. నీకు ఏ కష్టాలు వస్తున్నాయో గురువుకి తెలుసు. గురువు అంటే సర్వజ్ఞుడు, దేవుడు అంటే సర్వజ్ఞుడు. వాడికి తెలియకుండా నీకు కష్టం రాదు. నీకు ఎందుకు కష్టం వస్తానో చెప్పమంటాను, వీక్ మ్యాన్, నిన్ను స్ట్రాంగ్ మ్యాన్ చేయడానికి ఆ కష్టం పంపిస్తున్నాడు అన్నాడు. ఎంత బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ చూడండి. నువ్వు ఇప్పుడు వీక్ మ్యాన్ కింద ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, వీక్ మ్యాన్ కింద ఉన్నావు, నువ్వు స్ట్రాంగ్ మ్యాన్ అవ్వలేదు. నువ్వు నేను స్ట్రాంగ్ మ్యాన్ చేయడానికి కావాలనే కష్టం పంపిస్తున్నాడు. మేకైతే ఇష్టం వచ్చేసి నువ్వు కంగారు పడుతున్నావు. నువ్వు స్ట్రాంగ్ మ్యాన్ కాకపోతే నీకు జ్ఞానం రాదవయ్యా, నువ్వు వీక్ మ్యాను. ఇప్పుడు ఏదో కోడిపిల్లలాగా ఉంటున్నావు, గడ్డం చూస్తే పారిపోతున్నావు, అది పిల్లిని చూస్తే మరింత పారిపోతున్నావు. అయితే నువ్వు ఏమో ఇప్పుడు స్ట్రాంగ్ మ్యాన్ అవ్వాలి. నువ్వు స్ట్రాంగ్ మ్యాన్ అవ్వడం కోసం భగవంతుడు నీ గురువు కావాల్సిండే నేను పంపిస్తున్నాడు. అయినా ఆ కష్టాలు ఏ పాఠాలు అయితే నీకు నేర్పాలో, నీకు కావలసినంత స్ట్రెంత్ వచ్చాక ఆ ఎట్లంత బయటికి వెళ్ళిపోతే తర్వాత ఒక క్షణం కూడా నీ దగ్గర ఉండు, అయ్యే వెళ్ళిపోతాయి. అది ఏ ప్రయోజనం కోసం ఆ కష్టం వచ్చిందో దాని పని చూసుకున్నది బయట వెళ్ళిపోతున్నారు కదా, కావాలనే పంపిస్తున్నారు. అది లేకపోతే నీకు స్ట్రెంత్ రాదు. ఎంత చీకటిగా ఉన్నా 4 గంటలు ఓపు పడితే వెలుతురు వచ్చేస్తుంది అంతే కదా. ఎంత అమావాస్య చీకటి అనుకోండి, 1-4 గంటలు ఓపు పెట్టాం అనుకోండి, ఏమొచ్చేస్తుంది, వెలుతురు వచ్చేస్తుంది. ఇట్ ఇస్ ది డార్కెస్ట్ నైట్స్ that prepares the greatest dance. అంటే గురువుకి తెలియకుండా కష్టాలు రావు, పైగా కావాల్సింది పంపిస్తాడు నేను. ఎందుకు నేను చైతన్యంలోకి మేల్కొల్పడానికి అవి కొంతవరకు నీకు అవసరం కాబట్టి. బజార్లో వెతికితే నీకు దొరకదు చైతన్యం. భగవంతుడు నీకు బజార్లో వెతికితే దొరకడు. ఎక్కడ దొరుకుతాడు, హృదయంలో దొరుకుతాడు. అంచేత ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళితే నీకు దేవుడు దొరుకుతాడో, యా అక్కడికి పంపించడమే గురువు చేసే పని. ధ్యానం చేసినా జపం చేసినా పూజ చేసినా మనస్సు నశించడానికే కదా. ఈ భక్తులు ఏమంటున్నాడంటే జపం చేస్తున్నానండి, పూజ చేస్తున్నాను, చెట్లు చుట్టూరు తిరుగుతున్నాను, గుళ్ళు చుట్టూరు తిరుగుతున్నాను, ఇంకా అన్నీ బాగున్నాయండి, యాత్రలకు వెళ్తున్నాను, నదుల్లో స్నానాలు అవి చేస్తున్నానండి, కానీ మనసు నశించడం లేదా, నా పొగరబొత్తాను నశించడం లేదా అంటున్నాడు. అన్నీ బాగా ఉన్నాయండి, చేస్తున్నాను, మామూలుగా యాత్రలు కదా వెళ్తున్నాను, కొండల చుట్టూ తిరుగుతున్నాను, నదుల్లో స్నానం చేస్తున్నాను, అన్నీ బాగా, పూజ కూడా రోజు చేస్తున్నానండి, కానీ మనసు నశించడం లేదు నాకు, చేయటం ఏదో చేస్తున్నాను. అంటే మన దగ్గర చెడ్డ ఏంటంటే మనం చేసేది మెకానికల్గా చేస్తాం కానీ సిన్సియర్గా చెయ్యం. అలా మన దగ్గర యాంత్రికంగా చేస్తాం. చూడండి కొన్ని మీరు కాఫీ పిచ్చుకుంటారా, ఆ టీ పిచ్చుకుంటారా, లేకపోతే ఏంటి మీరు ఏ లిక్విడ్ ఏం పిచ్చుకుంటారా, బతకరసం పిచ్చుకుంటారా, ఏ చివరికి ఏది ఉండదండి. ఇలా గ్రామ్ఫోర్డ్ రికార్డర్లోకి అడిగేస్తారండి, అడిగేసి ఎంతవరకు అడిగానికి ఏం కావాలి అని అడిగేసి ఊరుకుంటారు. మరి ఏం కావాలని అడగరండి, బతకరసం పిచ్చుకుంటారా, ఏం కాఫీ పిచ్చుకుంటారు, మీకు ఏదో ఉండదు, ఏం చివరికి ఏదో ఉండదు, సున్నా చివరికి. మన సాధన కూడా అలాగే ఉంది. మనం చేసే సాధన యాంత్రికంగా ఉన్నాయి. మనం చేసే సాధనలో ఏదైనా ఎవరితో మాట్లాడతాం అనుకోండి, మనం అందులో మన మనస్సు ఉండాలి, అందులో మన హృదయం ఉండాలి, అందులో ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి, కరుణ ఉండాలి, కంపాషన్ ఉండాలి, మెర్సీ ఉండాలి. ఆ మాటలలో మన హృదయం స్పందించాలి, అప్పుడు మనకు భగవంతుడి దర్శనం అయ్యాలి. కానీ మనం చేసేది యాంత్రికంగా పని చేస్తున్నాం, కానీ డివోటెడ్గా డెడికేటెడ్గా మనం మటుకు పని చేయటం లేదు. కొంతమంది మనం మజ్జిగనే తిన్నా, ఒక రెండు కదా మనం మజ్జిగనే భోజనం చేస్తాం అనుకోండి, ఎంతో ప్రీతిగా ఉంటుంది. ఇప్పుడు మనకి 10 కూరలు వేసి ఒక అన్నం పెట్టారనుకోండి, అనుకోండి మాట్లాడుతున్నాం, 10 కూరలు వేసి అన్నం పెట్టి చివరి ఏదైనా చిన్న ఉమ్మి వేశారనుకోండి, విస్తరంత ఏమైపోతుందండి, కొన్ని మర్యాదలు అలాగే ఉంటాయి. ఇప్పుడు 10 కూరలు వేసి మనకు అన్నం పెట్టారనుకోండి, అది విస్తరం చివరి ఏదైనా చిన్న ఉమ్మి వేశారనుకోండి, ఈ 10 కూరలు పాడైపోతాయి, ఈ బనానా లీఫ్ పాడైపోతుంది, అన్నం పాడైపోతుంది, అన్నీ పాడైపోతుంది. అంటే ఏం చేయాలి, మనం ఏం పెట్టామన్నది కాదు, ఎలా పెట్టామని. మజ్జిగనే చాలు, పచ్చడైనా చాలు, మన ప్రీతి ఆప్యాయత. ఒకసారి రమణ మహర్షి గారి దగ్గర అన్నారు మీ యాచంలో ఉండిన కూర అమృతంలాగా ఉందని మహారాజు ఒకసారి మైసూర్ మహారాజు ఉత్తరం రాశాడు. మీరు ఏ కాయగూరలు అయితే అమృతంలాగా ఉంటున్నారు మీ మైసూర్ కూరలే అని అడుగుతున్నాడు. అది మైసూర్లో దొరికి ఇక్కడ ఉందారు ఆ రోజులు మీరు వచ్చిన రోజునే అంటే ఏమిటి అక్కడ ఆప్ చేయగలుగుతుంది కూరలు ఏముంది అయ్యి. ఇప్పుడు నేను ఎందుకు ఎందుకు చెబుతున్నానంటే మనకు నోరు ఉంది, మనకు నోటి కాలుష్యం ఉండకూడదు. వాతావరణ కాలుష్యం అంటారు చూడండి, అలా మనకు నోటి కాలుష్యం ఉండకూడదు. మనకు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి, మనకు వచ్చే తలంపులు ఎటువంటి తలంపులు వస్తున్నాయి జాగ్రత్తగా చూసుకోవాలి, ఏ రోజు కాదో ఎటువంటి తలంపులు వస్తున్నాయి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ మనం గొప్పదనం వ్యక్తం చేసుకోవడానికి ఒక మాట చెప్పకూడదు, చేస్తే మనకి మైండ్ పొల్యూట్ అయిపోదు. నీలో ఏదైనా ఔన్నత్యం ఉందనుకోండి, ఆ ఔన్నత్యాన్ని వ్యక్తం చేసుకోవడానికి ఏదో మాట మాట్లాడతారనుకోండి, మీరు అనుకోండి మాట్లాడుచుకోండి, మీ మైండ్ పొల్యూట్ అయిపోతుంది, ఇంకా మీకు జ్ఞానం కలగదు. నాకేమీ తెలియదన్న సంగతి నాకు తెలుసు అన్నాడు సోక్రటిస్. నాకు ఉంటే తెలుసు, నాకు ఏమీ తెలియదన్న సంగతి నాకు తెలుసు, అదే నాకు తెలుసు. తర్వాత మనం సాధకలు ఇంకోటి నేర్చుకోవాలి, లోపల బలం పెంచుకోవాలి, పైకి అందరిలాగా మనం ఉండాలి. లోపలేమో బలం పెంచుకోవాలి, స్ట్రెంగ్త్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ లోపల పెంచుకుంటూ రావాలి, పైకి మటుకి కామన్గా అందరిలాగా ఉండాలి. ఇప్పుడు రమణ మహర్షి మహాజ్ఞానం అనుకుంటున్నాం, మహాగురువు అనుకుంటున్నాం, ఈ రోజున ఆయన మనం గౌరవిస్తున్నాం. కానీ ఆయన ఏం చెప్పాడంటే మీలో లేనిది నాలో ఏమి లేదు. ఈరోజు రామయ్య గారు గాంధీ గారితో చెప్పారు, రమణ మహర్షిలో ఏదైతుందో మనలోనే అదే ఉంది, మనలో ఏది ఉందో ఆయనలోనే అదే ఉంది. ఇంకా కారణం తేడాల్లో ఒకటే, ఆయన హృదయంలో ఏముంది ఆయనకు తెలుసు, మన హృదయంలో ఏముందో మనకు తెలియటం లేదు. ఆ తెలియటం తెలియకపోవటం ఒకటే తేడా, తెలిస్తే సుఖం తెలియకపోతే దుఃఖం. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకున్న పునర్జన్మలు ఉన్నాయి, అంటే మనం శాంతిలో జీవించాలి, శాంతిలో మరణించాలి, అప్పుడు మరణానంతరం కూడా మనకి శాంతి లభించింది. ఇప్పుడు మనం శాంతిలో జీవించడం నేర్చుకోవాలి, పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా శాంతిలో జీవించాలి. మన మరణం వచ్చిన మన శరీరానికి ఏదో రోజున మరణం వస్తుంది కదా, అప్పుడు కూడా శాంతిలో మరణించాలి, అప్పుడు మరణానంతరం శాంతి. అంటే అది ఎటువంటి పరిస్థితి వల్ల మనం శాంతి డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి. అది త్యాగరాజు చెబుతూ ఉంటాడు, శాంతి లేని వాడికి సుఖం ఏంటని. అంటే మీరు శాంతిగా ఉంటే మీ బ్రెయిన్ ఎక్కువ బ్యాలెన్స్ చేసుకుంటా అంటే వాళ్ళు వాళ్ళు సైకిల్ తొక్కితే ఎలా ఉంటుందో మీ సాధన అలా సాగుతుంది. అంటే శాంతిగా ఉన్నవాడికి, నిర్మలంగా ఉన్నవాడికి వాళ్ళు వాళ్ళలో సైకిల్ తొక్కుతా అంటే వాళ్ళ సైకిల్ స్పీడ్ ఎలా ఉంటుందో, మీరు ఆధ్యాత్మిక రంగంలో మీరు చేస్తున్న సాధన అలాగా ఉంటుంది. లోపల ఎవడైనా హృదయంలో శాంతి అనుభవిస్తుంటే వాడి సమక్షంలో మనం కూర్చుంటే వాడి తరంగాలు వచ్చి మన మీద పడతాయి, ఆ కాంతి తరంగాలు, ఆ శాంతి తరంగాలు ఆ వాతావరణాన్ని అంతా కూడా వ్యాపింపజేస్తాయి. ఈ సమాజానికి ఏదైనా ఉపకారం చేయాలనుకుంటే ఈ లోపల అజ్ఞానాన్ని తీసేసుకో, మరి సమాజానికి చేసే ఉపకారం. మీ లోపల ఉన్న అజ్ఞానాన్ని నువ్వు తీసేసుకుంటే సమాజానికి నేను ఉపకారం చేయాలని అనుకోక్కర్, నీ ద్వారా ఉపకారమే జరుగుతుంది. ఇక్కడి నుంచి నరసాపురం ఎంత దూరం వెళ్ళిపోయావు, నువ్వు నరసాపురం వెళ్ళిపోయావనుకో, మరి అంత దూరం వెనక్కి వస్తేనే కానీ జిన్నూరు రాలేను. స్వరూపాన్ని విడిచిపెట్టి ఎంత దూరం వెళితే అంత దూరం మళ్ళీ శ్రమ పడి వెనక్కి వస్తే రాగలం, కానీ మళ్ళీ సోర్స్ దగ్గరికి లేకపోతే రాలేం. అంటే మనం బహు జాగ్రత్తగా జీవించాలి, అజాగ్రత్త పనికి రాదు, సోమరతనం పనికి రాదు. కొంతమంది ఎంత కష్టపడి పనిచేస్తారంటే భౌతికంగానూ ఆధ్యాత్మికంగానండి, నా శరీరం మట్టిలో కలిసిపోయే వరకు ఇలాగ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవరైనా మీ కోడలు బాధపడతాను అనుకోండి అనుకోండి, మాట్లాడుచుకోవడం మీ కోడలను తిడతారు మీరు, మీ కోడలు బాధ మిమ్మల్ని బాధపడతా అంటే మీ కోడలను తిట్టడం కాదు, మీ కర్మ మీ కోడల రూపంలో వచ్చి మిమ్మల్ని బాధపడతాను. ఇప్పుడు మీ కోడలే మిమ్మల్ని బాధపడతాను అనుకోని మాట వరుసకి మీరు కోడలు తిడతారు, కోడలు తిట్టం కాదు, మీరు చేసుకున్న కర్మ కోడల రూపంలో వచ్చింది, అది మిమ్మల్ని హింసిస్తుంది. మీ దోషమే అది, కానీ మీ కోడల దోషం కాదు, అది మనం గ్రహిస్తే తరబడిపోతాం. మరి కొంతమందికి మంచి కోడలు జరుగుతున్నారు, కొంతమందికి పేచి కోడలు జరుగుతున్నారు, భగవంతుడికి ఒకళ్ళ మీద ఇష్టం ఒకళ్ళ మీద అయిష్టం, ఎవడ రాత్రను బట్టి వాడు సిద్ధం అవుతూ ఉంటాం. జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, విచారణ చేసుకోండి, పూజ చేసుకోండి, మంచిదే. కానీ వ్యక్తి భావన లేకుండా పని చేయడం నేర్చుకోవాలి. అంటే ఫోర్స్ ఇండివిజువల్ అయి బాడీ బౌండ్ అయి ఆర్టిఫిషియల్ అయి దాని ఇంటర్ఫీరెన్స్ రానివ్వకూడదు. అహంకారంతో నువ్వు ఫైట్ చేయొద్దు. నువ్వు ఫైట్ చేసిన ప్రతి దాని బలం తెలుసు. నీవు నీవుగా ఉండు, అది పట్టా లేకుండా పోతుంది. నువ్వు నీవుగా ఉండు, నీవు వాసనైపోతా, నీవు కృత్రిమైన పోతుంది, విజ్ఞానైనా పోతుంది, అన్నీ పోతాయి. నీవు నీవుగా ఉండు. నీవు నీవుగా ఉంటే అక్కడ నీ అవసరం లేని కూడా యూస్లెస్ అన్నీ కూడా పోతాయి. ఆత్మజ్ఞాన సముపార్జనకి, ఆత్మానుభవానికి ఏ వాసన, ఏ తలంపులు, ఏ టెండెన్సీస్, ఏ హ్యాబిట్స్ నీకు అడ్డొస్తున్నాయో నీవు నీవుగా ఉంటాయి, వాటంతా పోతాయి. వాటి అయితే వాటి మొదల్లో నీవు నీళ్ళు పోయకూడదు. అంటే అట్లా అస్తమానం స్మరించకూడదు. తర్వాత గతించిన విషయాలు మీకు ఎప్పుడు ఎక్కువ జ్ఞాపకం వస్తున్నాయనుకోండి, మీరు నిండా మాయలో ఉన్నట్టు అర్థం. మీరు సాధన చేసుకోకుండా గతించిన విషయాలు మీకు అస్తమాన జ్ఞాపకం వచ్చి మీ సాధన పాడు చేస్తూ ఉంటారు. అంటే గతించిన విషయాలు మీకు జ్ఞాపకం రాకుండా చూసుకోవాలి. జ్ఞాపకం వచ్చిందంటే మీ సాధన ఆగిపోతుంది, మీ పురోగతి ఆగిపోతుంది, అధోగతి ప్రారంభమవుతుంది. అంటే మాయ జరిగిపోయిన విషయాలు మీకు జ్ఞాపకం రావటం ద్వారా మాయ మీరు యాక్ట్ చేస్తూ ఉండదు. మాయని మీకు తెలియదు. ఒక గోడ కట్టినప్పుడు ఆ గోడ ఒక విషయాలు మనకు ఎలా తెలియవు, అలా మీ బ్రెయిన్లో గోడ కట్టుకోవాలి. గతించిన విషయాలు మిమ్మల్ని ఏమి డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేస్తుందంటే అది మాయ యొక్క లక్షణం. కావండి మన ఆత్మని చింతించడం లేదనుకోండి, దైవాన్ని చింతించడం లేదనుకోండి, భగవంతుని సర్వేశ్వరం నా పరమేశ్వరం నా ప్రభువుని మనం చింతించడం లేదనుకోండి, విషయాలు చింతిస్తున్నాం అనుకోండి, అది కూడా మాయ యొక్క లక్షణం. మనం మాయలో ఉన్నామా లేదని కోర్టుకి వెళ్ళక్కర్లేదు, రుజువులకి సాక్ష్యాలకి వెళ్ళక్కర్లేదు. మన మనసు దేని చింతిస్తుందో దాన్ని బట్టి మనం మాయలో ఉన్నామో లేదో తెలుస్తూ ఉంటుంది. అంచేత నువ్వు ఎవరిగా ఉన్నావో, నువ్వు ఎవరిగా ఉన్నావో వాడిగా ఉంటే సందేహాలు రావు, ప్రశ్నలు రావు, ఇంకా డౌట్స్ రావు, క్వశ్చన్స్ రావు. ఏమో ఏ అనుమానాలు నిన్ను పీడించు. నువ్వు ఎవరిగా ఉన్నావో వాడిగా ఉండటం నేర్చుకుంటే నేను ఏ సందేహం కూడా పీడించను. కొంతమంది భగవంతుడు ఉన్నాడా లేదా ఉన్నాడా లేదా ఇలా ఎప్పుడు సందేహం వస్తూ ఉంటుంది. అంటే వాడి మనస్సులో ఏదో పాపం ఉందని అర్థం. ఈశ్వరుడు ఉన్నాడా లేదా ఉన్నాడా లేదా అనుకుంటా అనుకున్న బ్రహ్మం ఉందా లేదా ఉందా లేదా ఆ ఉన్నాడు ఉన్నాడు అనుకున్నవాడు ఉన్నాడో లేడని మన అస్మాని మన మనస్సు సందేహిస్తాను అనుకోండి, తప్పనిసరిగా మన మనసులో ఏదో దోషం ఉందని అర్థం, ఏదో ఒక పాపం ఉందని అర్థం, ఏదో ఒక డిఫెక్ట్ ఉందని అర్థం. కృష్ణుడు గీతలో చెప్పాడు, పెద్ద చదువుకున్న వాడికంటే పెద్ద పండితుడి కంటే ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడనే కొత్త విషయం ఉన్నాడు, తొందరగా బాగుపడతాడు, వాడు చదువు కూడా అక్కర్లేదు. అది ప్రహ్లాదుడు చెప్తాడు, చావు లేని చదువు చదువువలన. ఏం చదువు చదవాలటండి, ఇన్నోత్తర స్టేట్కి వెళ్ళి చావు లేని చదువు చదువువలన. అది చదువు అంటే చావు లేని చదువు చదువువలన. మన బంధానికి మన మనస్సే కారణం, మన మోక్ష స్థితికి వెళ్ళటానికి మన మనస్సే కారణం, మనం అధోగతికి వెళ్ళటానికి మన మనస్సే కారణం, మనం పురోగతికి వెళ్ళటానికి మన మనస్సే కారణం. సాధ్యమైనంత వరకు ఇతరుల గొడవలో మనం కలగ చేసుకోకూడదు. అంటే మన సాధనకే మనకి టైం చాలటం లేదు. అంటే ఇతరుల గొడవలో కలగ చేసుకునేది మనసు చిక్కబడిపోతుంది. ఆ ఇతరుల గొడవలో మనం కలగ చేసుకోవడం తగ్గించుకుంటే మనసు పలచబడుతుంది. అంటే నీ హృదయంలో భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ హృదయంలో నీ మనస్సును అక్కడ నిలబెట్టి ఉంచు. మృత్యుస్థలే మన స్వస్థత క్రియ భక్తి యోగ బోధాశ నిశ్చితం. అంటే హృదయస్థలంలో ఆ దైవస్థానంలో నిరంతరము మనస్సును నిలబెట్టి ఉంచటమే, అదే యోగం, అదే నిష్కామకర్మ, అదే సెల్ఫ్లెస్ యాక్టివిటీ, అదే డివోషను, అదే యోగం, అదే జ్ఞానం కూడా. ఒక ఆత్మ తప్పించి, ఒక చైతన్యం తప్పించి, ఆ సత్య పదార్థం తప్పించి, ఆ చావులైన అమృత వస్తువును తప్పించి, మీరు ఏ సబ్జెక్టు మాట్లాడినా, ఏ విషయం మాట్లాడినా రమణ మహర్షి గారు వెంటనే ఏమనవరంటే అది జ్ఞానమా? పలానా చోటకి వెళ్ళిపోయానంటే మోకాలు నొప్పి తగ్గిన, లేకపోతే పలానా చోటకి వెళ్ళానండి, లేకపోతే తలకాయ పూడి తగ్గిపోయిందంటే మోషన్స్ కంట్రోల్ అయిపోయినాయండి అని ఎలా ఎవరైనా చెప్తాడు అనుకోండి, అది జ్ఞానమా? ఒకవేళ ఇటువంటి అనుభవాలు నీకు ఎక్కడైనా కలిగినా నాకు తీస్తు నాకు తీస్తు నాకు తీస్తు నాకు తీస్తు నాకు తీస్తు అనుకుంటూ గమ్యానికి వెళ్ళిపోవాలి నువ్వు. ఇక్కడ నుంచి మనం మద్రాసు ప్రయాణం అనుకోండి, ఎన్నో రైల్వే స్టేషన్లు వస్తాయి, ఎన్నో ఆకర్షణలు వస్తాయి, ఎన్నో వస్తాయి, ఇక్కడ కనిపించిన స్టేషన్లలో దిగిపోతే ఎలాగా ఎలగడం అక్కడికి అక్కడ ఆకర్షణకు లోరయ్యామనుకు, ఆ అట్రాక్షన్ గురైపోయామనుకు, అక్కడితో మీ ప్రయాణం ఆగిపోతుంది. శివానంద స్వామి మీరు అందరూ ఆయన చెప్పింది బేరింగ్ షర్ట్ బేర్ ఇంజరీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. ఇంకా దానివల్ల మీకు స్ట్రెంగ్త్ వస్తుంది. అంటే మీరు ఏమందరూ ఏమైపోతారు, ఆధ్యాత్మికంగా అతి బలిష్ఠులు అయిపోతారు. అప్పుడు మీకు స్పిరిచువల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ ప్రోగ్రెస్, స్పిరిచువల్ స్టేటస్, స్పిరిచువల్ మెచ్యూరిటీ ఇవన్నీ మీరు పొందుతారు. ఇప్పుడు మీరు ఇన్సల్ట్ని వేరు చేయగలిగితే, మీరు గాంధీ గారు మహాత్మా గాంధీ గారు జీవిత చరిత్ర చదివితే ఎన్నో ఇన్సల్ట్స్ అని వేరు చేసినట్టు ఆటోబయోగ్రఫీలో మనకు కనిపిస్తుంది. అంటే మీ దేహ ప్రారంభం ఎలా ఉన్నా దాని ఆందోళన పడకుండా అది శాంతిగా సుఖంగా, మీరు మిఠాయి తినేటప్పుడు ఎలా ఇష్టంగా తింటారు అలా మీ ప్రారంభాన్ని కూడా అలా ఇష్టంగా అనుభవించేస్తే మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది. అంటే ఈ లోకంలో రోజులు సుఖంగా వెళ్ళిపోతాడు, మీకు అందరికీ ఆత్మజ్ఞానం కలుగుతుంది. సుఖం శాంతి ఆనందము మీద స్వరూపంగా వ్యక్తం అవుతుంది. ఇంకా సుఖం కోసం ఆనందం కోసం బజార్లో తిరగక్కర్లేదు. మనం ఏ వస్తువు అయితే మీరు భగవంతుడు భగవంతుడు అనుకుంటున్నారో ఆ వస్తువు మీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. ఆ సుఖం హృదయంలో ఉన్న సుఖం అందినప్పుడు ఎలా ఉంటుంది, క్షేమం తీసుకెళ్లి పంచదార డబ్బాలో పడేస్తే ఎలా ఉంటుందో ఆ శాంతి ఆ సుఖం అనుభవించినప్పుడు కూడా మనకు అలాగే ఉంటుంది. ఆ పంచదార డబ్బాలో క్షేమం బయటకు వచ్చేయమంటే వస్తుందని రాదు, అలాగే మన మనసు హృదయంలో నుంచి బయటకు రాదు. ఆ లోపల టేస్ట్ తెలిసినప్పుడు
అరుణాచల శివ అరుణాచల
అంటే అరుణాచలాన్ని స్మరించటం, గురువుని స్మరించటం, ఈశ్వరుని స్మరించటం, ఇవంతా ఎందుకంటే మైండ్ ప్యూరిఫికేషన్కి, మైండ్ ప్యూరిఫై అవ్వటానికి. ప్యూరిఫై అయిందని కూడా మైండ్ అది ఎందుకు గుట్లో పడిపోతుంది, ఒకవే గుహలో వెళ్ళి దాని అంతరిడి పడిపోతుంది. ఈ సాధన అంతా ప్యూరిఫికేషన్కి. అంటే ప్యూరిటీ వల్ల పెర్ఫెక్షన్ వస్తుంది, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ప్యూరిటీ వల్ల ఏమొస్తుంది, పెర్ఫెక్షన్ వస్తుంది. ఎప్పుడైతే పెర్ఫెక్షన్ వచ్చిందో ఇంకా మీరు పొందవలసిందంటూ ఏమి మెగలకు.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
గురువు అంటే కేవలం దేహమాత్రుడని ఎవరు అనుకోవద్దు. గురువు అంటే దేహమాత్రుడు అనుకుంటే గురువును అవమానం చేసినట్టు.
అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ
అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలని అనుకునేవాడు ప్రతివాడు అవినీయం రాకుండా చూసుకోవాలి. మాటలో కానీ చేతలో కానీ డే టు డే లైఫ్లో వాడి యాక్టివిటీలో అవినీయం రాకుండా చూసుకోవాలి. అది చాలా ముఖ్యమైన సూత్రం. అవినీయం వచ్చిందంటే పతనం అయిపోతాం.
అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచలమునుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల
చలం గారు అంటా ఉండవు. ఆయనే రావాలి ఈ సంఖ్యలు, ఈ భారాలు, ఈ బంధాలు అనే సంఖ్యలు ఓడగట్టడానికి ఆయనే రావాలి, ఏమంటే గురువే రావాలని. ఈ సంఖ్యలు ఓడగట్టడానికి, ఈ భారాలు ఓడగట్టడానికి, ఈ బంధాలు ఓడగట్టడానికి ఆయనే రావాలి, ఎవరు ఆ గురువే రావాలి, కానీ ఆ సంఖ్యలు నేను ఓడగొట్టుకోలేనని చెప్పటం.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
చలంగారు అంతా ఉండేవారు. కొంతమందికి సారా తాగితే మొత్తం వస్తుంది, నేను నా గురువుని స్మరించుకోవడం వల్ల నాకు మొత్తం వస్తుంది అని.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్ హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్.
అంటే భగవాన్కి క్రియేషన్ లేదు అసలు, దేవుడు ఉన్నాడా లేడానికి అసలు క్రియేషన్ లేదు.
హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్.
మీరు భగవాన్ని చాలా గుడ్ మ్యాన్ అంటారు అనుకోండి, లేదా చాలా బ్యాడ్ మ్యాన్ అంటారు అనుకోండి, ఆయనకి ఏమీ అనిపించదు అసలు. క్రియేషన్ లేని వాడు గుడ్డి బ్యాడ్ ఏంటి? క్రియేషన్ ఉన్నవాడికి గుడ్డి బ్యాడ్ కానీ అసలు క్రియేషన్ లేని వాడు గుడ్డి బ్యాడ్ ఏంటి అసలు? ఇవన్నీ మైండ్లో భాగాలేదు. మనం ఏం చేస్తామంటే మైండ్ ఇక్కడికి సొసైటీకి మన ముఖానికి రంగేసుకుంటాం చూడండి, అలాగే మనసు యొక్క పై భాగాన్ని కొంచెం ఎడ్యుకేట్ చేస్తున్నాం, లోపలంతా వదిలేస్తున్నాం. ఆ పై భాగాన్ని నేను ఎడ్యుకేట్ చేయడం అందరూ అనుకుంటున్నాం మనం బాగా చదువుకున్నామని. ఆ పై భాగం ఎడ్యుకేట్ చేస్తున్నాం, లోపలంతా
వదిలేస్తున్నాం. జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్ హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్ హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్.
అంటే మనకు భక్తి ఉంటే కైలాసంలో ఉన్న అధిపతి వాడి దగ్గరికి మనం అక్కర్లేదు, వాడే మన దగ్గరికి వస్తాడు. ఆ భక్తి అనే తాడు తీసుకొస్తాం.
హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్.
అంటే ఏ వస్తువు కోసం అయితే మనం అన్వేషిస్తున్నామో ఆ వస్తువు మనకి ఎదురు పెడితే అందుకంటే ఏం కావాలి మనకి? సాయంత్రం నిద్రలోకి వెళ్ళే ముందు అనుకోండి, మంచిదే.
హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్.
మీ మనస్సు భగవాన్ స్మరిస్తూ ఉంటుంది నిద్రలో, నిద్ర అయిపోతుంది, నా సాధన అయిపోతుంది, పైగా అది ఎఫర్ట్లెస్గా అయిపోతుంది. మీరు ఏదో సర్వా సర్వాగా అనుకుంటున్నారు, ఇప్పుడు నిజంగా ఆయన పట్టుకుంటాడు మిమ్మల్ని కొంతకాలానికి అది జ్ఞాపకం పెట్టుకుని ఇప్పుడు సర్వానంద అనుకుంటాను అనుకుంటారు, నిజంగా పట్టుకుంటాడు మిమ్మల్ని. అప్పుడు మీకు ఉదిరేద్దాం ఉదిరేద్దాం భగవాన్ ఉదిరేద్దాం అనుకున్నాం, మీరు ఉదిరేద్దాం అనుకున్నా ఆయన విడిచిపెట్టడు ప్రమాదం ఉంది, మీరు ఆలోచించుకోండి బాగా.
అంటే మనకి ఆ బోధ గురువు దొరికితే, మన స్వరూపం మనకి పట్టించే గురువు దొరికితే అది మన అదృష్టం, అది పూర్వ పుణ్యం. ఆ పుణ్యబలం లేకపోతే, ఆ సాధనాబలం లేకపోతే, ఈశ్వరానుగ్రహం లేకపోతే మనకు బోధ గురువు కూడా దొరకడు, బాధ గురువుగా దొరుకుతాడు. బ్లిస్ట్ యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, లవ్ టు యూ, థ్యాంక్ యూ ఆల్.